కనిపెత్తుతారట. ఒక వ్యక్తి ఒక గురు పరంపరలోకి వెళ్ళాలంటే, ఆ గురువు మీద మళ్ళీ భక్తి పొందాలంటే వాడికి పూర్వజన్మలో బంధం ఉండాలి, సేవాబంధం ఉండాలి, ఉపాసనా బంధం ఉండాలి. అంతెందుకు, మంత్రాలలో పంచదశి అని ఒక మంత్రం ఉంది. 10,000 జన్మలలో అదే గురువుకు సేవ చేస్తే 10,000 జన్మల తర్వాత ఆ గురువు ఆ మంత్రం ఇస్తాడు అని చెప్పారు. మీరు చూడండి బ్రహ్మాండ పురాణం. ఇవాళ మీరు ఒక మంత్రం పొందితే ఈ మంత్రం పొందడానికి కొన్ని జన్మలు అవసరం. బాలమంత్రం అని, గాయత్రి మంత్రం అని, పంచదశి అని, షోడశి అని, ఇలా రకరకాల మంత్రాలు ఉన్నాయి కదా. ఈ మంత్రాల్లో ఒక్కొక్క మంత్రానికి కొన్ని కొన్ని జన్మల బంధం ఉండాలి. అందులో ఒట్టి పంచదశి మంత్రం పొందాలి అంటే దానికి ఎన్ని జన్మల బంధం ఉండాలట? 10,000 జన్మలు అదే గురువుకి ఉపచారం చేయాలట, ఏ రూపంలో ఉన్నా. అప్పుడు ఈ జన్మలో ఆ మంత్రం వస్తుందని చెప్పారు. అలాగే మార్కండేయుడికి ఇతనికి 100 జన్మల నుంచి బంధం ఉంది. మార్కండేయుడికి ఈయన సేవ చేస్తున్నాడు, మార్కండేయుడు అలాగే ఉన్నాడు. ఆయన 100 జన్మలుగా ఏం మార్పు ఉండదు, ఎందుకని ఆయన యుగాలు యుగాలు కల్పాలు బతుకుతాడు. ఈయనకి మార్పు ఉంది. అందువల్ల ఆ పాత జన్మలో మార్కండేయుణ్ణి సేవించిన మహాపుణ్యం వల్ల ఈ జన్మలో గౌరముఖుడు ఆ పేరుతో పుట్టి మళ్ళీ గురువుని ఆశ్రయించి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. పాత జన్మలన్నీ గుర్తుకొచ్చాయి. అతడు పూర్వజన్మలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశాడు తన పూర్వజన్మలో కూడా. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ వంశంలో ఉన్న ఒక మహాపురుషుడి ద్వారా బోధ పొందు, ఆ బోధని మళ్ళీ మీ పుత్రులకు ఉపదేశం చెయ్యి అన్నాడు. బ్రహ్మదేవా, ఏదో నీ దగ్గరకు వచ్చా ఉపదేశం చెయ్యమని? నువ్వేమో మా వంశం వాడు ఎవడో చేస్తాడు, ఆ చేసిన బోధనేమో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మళ్ళీ మా వంశంలో ఉన్న పిల్లలకి చెప్పు అంటున్నావు, అంటే నీకు చేత కాదన్నమాట, నీకు చేత అయితే నేర్పోయా, లేకపోతే ఇంకోటి దగ్గర పంపుతో వేటి అన్నాడు. అలా డేంజర్ గురువులతో మాట్లాడటం, బ్రహ్మదేవుడితో అలా మాట్లాడటమా? నీకు ఇష్టమైతే చెప్పయ్యా. మర్చిపోయాను, ఈ మధ్యన ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఈ ఫోన్ నెంబర్ నాకు దొరికిందండి, దొరికింది కూడా చేశాను, చేశాను కూడా చెప్పండి. ఎవరికోసం చెప్తారు? ధర్మ సందేహాలు చెప్పాలి, లేకపోతే ఎందుకు అసలు మీ ఫోన్ నెంబర్ తీసేయండి ఫోన్ అని. గురువుల్ని ఇలా కూడా అడగచ్చు, అంటే నెంబర్ ఉంది కాబట్టి చేశాం, చేశాం కాబట్టి మీరు సమాధానం చెప్పండి, మీరు గురువులు అన్నీ తెలుసు అనుకున్నాం, లేకపోతే ఎందుకు బతకడం అందారు. కాబట్టి అమ్మాయి పుట్టారు కాబట్టి, బతికారు కాబట్టి ఎవరైనా ఏదన్నా అడిగితే మీకు ఇష్టమైనా లేకపోయినా వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పాల్సింది, లేకపోతే వాళ్ళు గోర మీద కొట్టచ్చు కూడా. ఇదే విధానం. అత్యంత వినయంతో నుదురు నేలకి తాకించి గురువు దగ్గర నమస్కరించి సందేహం తీర్చుకోవాలి. ఇది గురువు దగ్గర శిష్యుడు మెలగవలసిన విధానం. వీరిని వయస్సులో పెద్దవాళ్ళైనా, మాస్టర్లుగా ఉన్నవాళ్ళైనా, ఉద్యోగాలు చేసినా ఎందుకు కింద కూర్చుని పురాణం వింటున్నారంటే, మీరు కూర్చుని కూర్చుని వినొచ్చు, శరీరం సహకరించకపోతే, అయినా ఎక్కువ మంది ఎందుకు కింద కూర్చుంటారంటే ఇది పురాణ వాక్యం. అది గురువు కంటే తక్కువ స్థానంలో కూర్చోవాలి పురాణం వినేటప్పుడు, అది ఒక నియమం. అది పురాణం వినడం అయిపోయాక ఇలా కూర్చోక్కర్లా, ఎందుకని ఇది వింటున్నాం. అంచేత ఎవరు ఎలా కూర్చోవాలో గమన విరోధం నకుర్యాత్తని కదా వేదం చెబుతున్నది. మీరు అన్ని పురాణాల్లో ఏమని చెప్పారు? శ్రద్ధతో పురాణం వినేవాడు లేక బోధలు వినేవాడు కింద కూర్చోవాలి. అనారోగ్యం ఉండి కాళ్ళు మోకాళ్ళు పనిచేయకపోతే కుర్చీలు ఎలా కూర్చుంటుంది, వేరే విషయం. అది కూడా అక్కడ ఆరోగ్యం దృష్ట్యా, అంతేగాని తిరస్కారం కాదు. కానీ వినేటప్పుడు నియమంతో భక్తితో శ్రద్ధతో ఉండవలసినదే. గుళ్ళోకి వెళ్ళాం, నేను చెప్పులేసుకుని గుళ్ళో దర్శనానికి వెళ్తానంటే ఎలా కుదురుతుంది? అక్కడ కుదరదు, అక్కడ చెప్పులు తీసేయవలసిందే. ఏ ఎందుకు కష్టపడి ద్వారకా తిరుమల లాంటి క్షేత్రాలకు మేము నడిచెడుతున్నాం అంటే తెలివి తక్కువడమే కాదు, దాంట్లో ఉన్న ఆ తపశక్తి ఏమిటో తెలుసు, ఆనందం పొందుతున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఎంత కష్టపడి నడిచి 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 మోకాళ్ళు వాచిపోయినా సరే లెక్క లేకుండా ఎందుకు వెళ్ళడం అంటే అదొక తపస్సు. అలాగే కింద కూర్చుని వినడం ఇదొక తపస్సు, భక్తితో గురువుని సేవించడం తపస్సు, ధర్మ సందేహాలు తెలుసుకోవడం ఒక తపస్సు. అన్నిటికీ ఒక పద్ధతి ఉంది, పద్ధతి విడిచిపెడితే తద్వారా చివరికి జీవితం ఎందుకు కొరకాకుండా పోతుంది. అందుకని నిజానికి గౌరముఖుడు బ్రహ్మని వినయంగా నాకు తొందరగా చెప్పాయా అని అడగాలి, లేదా బ్రహ్మ చెప్పాడు అది వినాలి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మగారికి తెలియదా మనకి ఎప్పుడు జ్ఞానోపదేశం చేయాలి, ఎవరి ద్వారా చేయించాలో బ్రహ్మకి తెలిసినట్టు మనకేం తెలుస్తుంది. ఆయన మార్కండేయుడు ద్వారా విను అంటే వినకుండా కుర్రకుంక అయిపోయి తొందరపడిపోయి ఏ నీకేం చేత కదా ఆలస్యం ఎందుకు అంటూ గందరగోళం చేశాడు. కొంచెం బ్రహ్మగారిని గంతరించాడు. నీకు చెప్పానో లేదో, ధ్రువుడు తల్లి తొడమేంచి తోసేస్తే నీకు తెలుసుగా సునీతి సురుచి అని ఇద్దరున్నారు. అందులో పెద్ద భార్య కొడుకు ధ్రువుడు, రెండో భార్య కొడుకు ఉత్తముడు. చిన్న భార్య అంటే చాలా ఇష్టం ధ్రువుడి తండ్రి ఉత్తానపోదుడు. పాపం ధ్రువుడు చిన్నపిల్లవాడు, వాడికి ఏం తెలియదు. అంత చేసి వాడి వయసు అంత 5 ఏళ్ళు. ఓ రోజున సవతి తల్లితో తన తండ్రి ఉండగా వెళ్ళాడు. చిన్న భార్య అంటే ఇష్టం కనుక చిన్న భార్యనే పక్కన పెట్టుకున్నాడు ఆయన. ఈ చిన్న భార్య కొడుకుని ఉత్తముణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకుని నా బాబే అని నిమురుతున్నాడు. ఇంతలో ధ్రువుడు కూడా వచ్చాడు. వీడు మరి తండ్రి కొడుకే కదా, అందుకని నాన్నగారి తొడ మీద నేను కూర్చుంటానండి, రెండో తొడ మీద కూర్చోబోతూ ఉంటే ఆ రెండో భార్య రాజుగారు రెండో భార్య వచ్చి, రే ఎంత ధైర్యం రా, రాజుగారి తొడ మీద కూర్చోడానికి నువ్వు ఆ రాజుగారికి కొడుకు అయితే అవ్వచ్చు కానీ నా కొడుకువి కాదు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా విను, మీ అమ్మ దాసీతో సమానం ఈ రాజుగారికి, నేనే నిజమైన భార్యని. నువ్వు రాజుగారి తొడ మీద కూర్చోవాలంటే, అంటే మీ నాన్నగారి తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలరా, పుట్టాలంటే తపస్సు చేయిపో, విష్ణువు కోసం తపస్సు చేసి ఇంకో జన్మ ఇమ్మను, అప్పుడు ఆ విష్ణువు నిన్ను నా కడుపున పుట్టిస్తాడు, అప్పుడు వచ్చి రాజుగారి తొడ మీద కూర్చుని అర్హతకు నోచుకుంటావు, అంతవరకు కుదరదు పో అని ఒక తోపు తోసేసింది. ఇంత చేసి 5 ఏళ్ల పిల్లాడు, వాడి మనస్సు కుతకుతలాడిపోయింది, చివుక్కు మంది తట్టుకోలేకపోయాడు, ఏడ్చేశాడు. రాజుగారి కొడుకు అసలే క్షత్రియుడు, మంచి పౌరుషంతో ఉన్నవాడు. వెంటనే కన్నీళ్లు కరుస్తూ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ పిన్ని ఇలా తోచేసింది అని చెబితే ఆవిడ కూడా వాదార్చన మానేసి, ఏమని వాదార్చన ఆయన, నిజంగా నేను దౌర్భాగ్యురాలని, మీ నాన్నకి మొదటి పెళ్ళాన్ని పట్ట మహిషినే, కానీ నిజానికి మీ నాన్నకి ప్రేమంతా ఆవిడ మీదే ఉంది. మరి నేనంటే పతివ్రతని, భర్తకి ఎదురు చెప్పకూడదు, నువ్వు కొడుకువి బాధపడుతున్నావు, నిజంగానే మీ పిన్ని నీకు జ్ఞానోపదేశం చేసింది, కావాలంటే తొడ మీద కూర్చోవాలంటే వెళ్ళు తపస్సు చెయ్యి పో విష్ణువు కోసం. అమ్మ కూడా అలానగానే ఆ పట్టుదలతో బయలుదేరాడు. మహానుభావులకి పట్టుదల ఉండాలే కానీ సమయానికి భగవంతుడే మార్గం చూపిస్తాడు. ఎదురొచ్చాడు నారదుడు. నారదుడి కాళ్ళ మీద పడ్డాడు. మహాత్మా నాకు ఉపదేశం చెయ్యండి, తపస్సు చేస్తానన్నాడు. ఆ అయ్యేం క్షత్రియమ్మా, 5 ఏళ్ల కుర్రాడు పౌరుషమా, అది తల్లి తొడ మీద కూర్చోబెట్టుకుని సవతి తల్లి తపస్సుకు బయలుదేరాడా అనుకుని ఆశ్చర్యపోయి, తపస్సు అంటే ఏంటనుకుంటున్నావు నాయన, ఇంట్లో కూర్చొని అమ్మ దగ్గర పాలు తాగడమా, ఉప్మా పెసరట్టు తినడమా, అలా కష్టం, నా మాట విను, కీకారణ్యం, కీకారణ్యంలో భయంకర క్రూర మృగాలు ఉంటాయి, ఆ మృగాలు పట్టుకుంటాయి, జాగ్రత్త అన్నాడే. ఎన్ని బెదిరించినా ఎప్పుడో ఒకప్పుడు తస్తామండి, తచ్చేది ఎలాగో తస్తాం, అదేదో విష్ణువు కోసం ధ్యానం చేసి తస్తాను, మంత్రం ఇవ్వండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ ద్వాదశాక్షరి మంత్రం ఇచ్చాడు నారదుడు సద్గురు. ఆ మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ అడవిలో తపస్సు చేసుకుందామని బయలుదేరాడు. దారిలో మరొకటి వాళ్ళు చాలామంది కనపడ్డారు. ఒక ఆవిడ లేచింది, నాయన ఎక్కడికి వెళుతున్నావు అంటే విష్ణుమూర్తి కోసం తపస్సు చేద్దామని బయలుదేరా. నాకు ఒక చిన్న కోరిక ఉంది నాయన, చెప్పమ్మా. నువ్వు తపస్సు చేస్తే ఖచ్చితంగా విష్ణువు కనపడతాడని నాకు నమ్మకం, ఆయన కనపడితే నాకు ఒక చిన్న కోరిక తీర్చమను. ఏమిటంటే పెళ్ళైనప్పటి నుంచి మా ఆయన రోజు డెప్ మీద అని కొడుతూనే ఉంటాడు, నా చేతిలో మా ఆయన ఎప్పుడు దెబ్బలు తింటాడో ఆయన కనుక్కో అని ఈ నవ్వుకుని సర్లేమ్మన్నాడు. అంటే విష్ణుమూర్తి కనబడితే ఈవిడ కోరిక, ఫలానా పుల్లమ్మ గారు ఈ కోరిక కోరిది అని గుర్తు లిస్టులో రాసుకున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకొక ఆయన కనిపించి, నేను లాటరీ టికెట్ కొన్నానంటే ఒక 10 కోట్లు ఎప్పుడు తగులుతాయి. సరే ఇంకొక ఆవిడ ఎవరో, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మరొక ఆయన ఎవడో, నేను పీఠం కట్టుకుంటున్నానండి, దానికి డబ్బులు వస్తాయా లేవా, ఆ మేస్త్రి గారి దిక్కుమాలాడు వేళకు కడతాడా లేదా అది కనుక్కోమన్నాడు. ఇలా ఎవరు ఒక్కొక్కరు ఒక్కడు కోరుకుంటున్నారు. ఆఖరిని ఒక రిటైర్ అయిపోయిన ముసలాయన ఉన్నాడు, చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నంత గుబురుగడ్డంతో ఉన్నాడు. ఆయన 1000 ఏళ్లుగా తపస్సు చేస్తున్నాను ఆయన, నాకు మోక్షం ఇచ్చే దిక్కు కనపడటంలా, విష్ణువు కనపడటంలా. నీకు విష్ణువు ప్రత్యక్షమైతే నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో కనుక్కో అన్నాడు. అలాగేనండి అన్నాడు, ఈయన వెళ్ళిపోయాడు. కఠోర దీక్షతో విష్ణువు గురించి తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు. ఆ తపోనిష్టకి మెచ్చుకుని విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలంటే అందరి గురించి అడగడం మాని మొట్టమొదట ముసలాయన గురించి అడిగాడు. అయ్యా, ఒక ముసలాయన చచ్చిపోయే స్థితిలో ఉన్నాడండి, ఆయనకి ఎప్పుడు మోక్షం వస్తుందో కనుక్కోమన్నాడు. జాలేసింది. ఆ రిటైర్డ్ పర్సన్ గురించి ముందు చెప్పాక ఆ తర్వాత నా కోరికలు తీరుద్దురుగానులేండి అంట. నా గురించి నేను మర్చిపోయాను, నాకు అసలు మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ ముసలాయన కావాలి. ఆయన పక్కపక్కనది అడక్కడక బోణి బలి అడిగావు. ఆ ముసలాయన ఇప్పుడిప్పుడే మోక్షం పొందలేడు. చెప్పండి పోని, శిశిర ఋతువులో ఆకులు రాలిపోతాయి. రేపు చూడండి, డిసెంబర్ నెల వచ్చిందంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఆ కాలాల్లో క్రమక్రమంగా శిశిర ఋతువు వచ్చాక ఆకులు రాలే కాలం. ఓ, ఆకులు గలగల గలగల రాలిపోతాయి, ఎండిపోయి పండిపోయి. ఆ ముసలాయన ఒక వెలగ చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నట్ట. ఆ వెలగ చెట్టుకి శిశిర ఋతువులో ఆకులు రాలిపోగానే ఆకులు ఎన్నో లెక్కెట్టమని ఓ పక్కన. ఆ తర్వాత వసంత ఋతువులో అంటే చైత్ర వైశాఖ మాసాల్లో చిగుళ్ళు వస్తాయి. ఆ చెట్టుకి ఎన్ని చిగుళ్ళు వచ్చాయో లెక్క పెట్టమని. ఉదాహరణకు ఒక 10,000 ఆకులు రాలే, మళ్ళీ 10,000 ఆకులు పుట్టాయి అనుకుందాం. వెరస ఎన్ని ఆకులు అవుతాయి? 20,000 ఆకులు. అన్ని వేల యుగాల తర్వాత మోక్షం వస్తుంది చెప్పు. సంవత్సరాలు వస్తే గొడవలో ఉంది. అన్ని యుగాలు అంటే 20,000 యుగాలు. యుగం అంటే మామూలు యుగం, అది ద్వాపర యుగం అవ్వచ్చు, కలియుగం అవ్వచ్చు, త్రేతాయుగం అవ్వచ్చు, కృతయుగం అవ్వచ్చు. కృతయుగం అయితే మళ్ళీ వేరు కాలం, ద్వాపరయుగం కాలం వేరు, త్రేతాయుగం వేరు, కలియుగం వేరు. ఇలాంటివి మొత్తం మీద ఇంచుమించుగా లెక్కేస్తే 20,000 యుగాల కాని వాడికి మోక్షం రాదట. దీని కళ్ళు బయలు గమ్మాయి. సరే, తక్కిన వాళ్ళ కోరికలు చెప్పలేకపోయాడు, ఏదో చెప్పాడు. మొత్తం మీద ఈయన ఆయనకి వరాలు ఇచ్చిన విషయం కూడా తెలుసున్నదే. కొంచెం నీరసంగా ప్రయాణం క్యాన్సిల్ అయిపోయినప్పుడు గురువుగారు మొదటి రోజు కొంచెం రవ్వంత ఎలాడేలా పడ్డారో అలాడేలా పడుతూ వచ్చాడు. పైగా ఎందుకు పడతారంటే దిక్కుమాల గొడవ, అసలు గొడవ అక్కడ అది కాదు, ప్రయాణం ఆగినందుకు కాదు. ప్రతి దిక్కుమాలవాడు ప్రయాణం ఆగిపోయిందా, అయ్యో అదేదో పెద్ద అపరాధం, బ్రహ్మహత్యా పాపంలాగా నిమిషాలకు ఫోన్ చేస్తుంది, అక్కడ మండిపోతుంది. అది అలా జరిగిందట కదా, ఇది ఇలా జరిగిందట కదా అని ఆ ఫోన్ చేసేవాడు ఎదురుకుండా ఉంటే మాత్రం ఆ గురుగారు ఫీలింగ్స్ పిలుస్తాడు. ఏదో ఒక్కొక్కసారి టికెట్ లేట్ అవుతూ ఒకసారి వెళ్దాం, ఈ ఏడాది కదా ఇంకో ఏడాది వెళతాం, అదే కొంప మునిగిపోయింది ఏదో యుద్ధమా, పాకిస్తాన్ యుద్ధం, అది మీరు చచ్చిపోయాడా, వీడంత దెబ్బకి తావడు కదా, హైదరాబాద్ టిక్కెట్ తీసుకున్నామండి, ప్రయాణం ఉంటే పెడతాం, లేకపోతే క్యాన్సిల్ చేసుకుంటాం, 40 రూపాయలు పోతాయి మహా అయితే, ఇంకోసారి పెడతాడు, కొంప మునిగిపోయేదే ఉండదు. అలాగా అది అలాగత కదా, ఇలాగత కదా, అయ్యో పాపం పాపం, ప్రయాణం ఆగిపోవడం పాపం, ఇదేమిటి, ఇదే బ్రహ్మహత్య పాపం, చిత్తీరుగురు కాకపోతే ఒక్కోసారి మండిపోతుంది ఇలా అన్నానని ఎవరికండి. అలాగా వీడి బాధల్లా తనకి వరాలు లేవని ఇంకోటిని కాదు, వాడు అడుగుతాడు ఏమిటి అని, 8,000 యుగాల గురించి ఎలా చెప్పాలి, అది బెంగ. తను మొత్తం మీద వెళ్ళాడు, ముసలాయన కనపడ్డాడు వెలగ చెట్టుకని. ఏన్నైనా విష్ణుమూర్తి కనపడ్డాడా, ముఖం అలా ఉత్సాహంగా లేకుండా ఉంది అంటే, ఉత్సాహం ఉందండి కానీ మీ గురించే కొంచెం బెంగ అండి అన్నాడు. ఏమిటి బెంగ చెప్పు, మీకు మోక్షం రావడం కొంచెం లేటు చెప్పబోయే బాబు, లేట్ అయినా అదేదో చెప్పు అన్నాడు. మరేం లేదు అని మొత్తం చెప్పాడు. అంటే లెక్కేస్తే వెలగ చెట్టు ఆకులు రాలి మళ్ళీ రావడం ఇంచుమించుగా మనం అనుకున్నట్టు 20,000 5,000 ఉన్నాయి. అన్ని యుగాల తర్వాత నీకు మోక్షం వస్తుందనగానే వాడు వెంటనే లేచి ఆ పక్కనే ఉన్న తొండి తీసుకుని నెత్తి మీద వేసుకుని కోరుకుంటాడు. ఆయన కూడా నాకు మళ్ళీ శుభ్రంగా నెత్తి మీద వేసుకుని టింగటింగటింగని ఎగిరి గంతు లేచాడు. ఏమిటయ్యా అందరూ ఏడుస్తారు, ఏమిటి గంతులు వేస్తున్నావు అంటే, గంతులు ఎదికేం చేయమంటావు వెర్రిపంతులు, ఇందులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మోక్షం ఎప్పుడు వస్తుందో తెలుసా, ఒక్కళ్ళు చెప్పన్నది వస్తాను, గుండెల మీద చేసుకుని ఫలానా టైంలో మోక్షం పొందామని ఎవరూ చెప్పలేదు. అఫ్కోర్స్ నా శిష్యులు చెప్పగలరు, ఎందుకంటే 3 సార్లు భాగవత సప్తాహం చేయించుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు గ్యారంటీ, తక్కిన వాళ్ళు చెప్పలేరు. కానీ విష్ణుమూర్తి 10,000 యుగాల తర్వాత లేక 20,000 యుగాల తర్వాత నాకు మోక్షం వస్తుందని నీతో చెప్పాడు విష్ణుమూర్తి అబద్ధం ఆడ్డది, గ్యారంటీ కాదు. 20,000 యుగాల తర్వాత అయినా నాకు మోక్షం వస్తుంది కదా, అప్పటికి కూడా మోక్షం రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి అమ్మాయ్యా నాకు మోక్షం మొత్తం మీద ఖాయం ఖాయం ఖాయం, ఈ మధ్యకాలంలో ఏం కొడితే నాకేం అన్నాడు సంతృప్తి అండి. ఇప్పుడు కొట్టండి తప్పట్లు, అది విష్ణువు నోటి నుంచి వచ్చింది కాబట్టి 20,000 యుగాలకైనా మోక్షం ఖాయము చాలు, జీవితం ధన్యమైపోయింది. కానీ ఎప్పటికి మోక్షం వస్తుందో తెలియని వాళ్ళని ఎంతమంది ఉన్నామని, ఏం జరుగుతుందో తెలియదు. అసలు జీవితంలో ఈ జన్మ మళ్ళీ మానవ జన్మే వస్తుందో, ఏ దిక్కుమాలిన మలమూత్రంలో పురుగు పుడతాడో, ఏలూరు నగరపాలక సంస్థ వాళ్ళ చేత చంపబడుతున్న పందో కుక్కో ఏ పుడతాడో, ఏం పుడతాడో ఎవరికి ఏం తెలుసు, ఏ క్షణంలో ఏం జరుగుతుంది. కాబట్టి మనకి గ్యారంటీ కార్డు లేదు, భగవంతుడి అనుగ్రహం ఉంటే గ్యారంటీ కార్డు ఉంటుంది. అందువల్ల మనం ఏమిటంటే నాయన ఇలా చెయ్యి అని పరమాత్ముడో గురువో చెబితే ఓహో ఇవ్వాలకైతే రేపైనా ఆయన మాట వల్లైనా మనకి గ్యారంటీ అని తెలియాలి. ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ఇది గౌరముఖుడికి బ్రహ్మ మార్కండేయుడు ద్వారా బోధ వింటే నువ్వు తరిస్తావు నీకు లాభం అని చెప్పాడు అంటే శుభమే కదా వాడికి, అది గ్యారంటీ ఆ బోధ వస్తుంది. అలా సంతోషించలా ఆలస్యం అవుతుంది కదండి, ఆ మార్కండేయుడు దొరకకపోతే ఏంటండి, అసలు మీ దగ్గరికి వచ్చాక మీరే ఎందుకు చెప్పకూడదు అని వెర్రి ప్రశ్నలు వెకిలి ప్రశ్నలు వేశాడు. సస్మార సర్వ జన్మాని స్మృత్వా చైవతు యత్కృతం తృణుష్వరారోహే కథయామి సమాసతః. దాంతో ఆయనకు మండి, ఏమిరా నీకు బోధ తక్షణం కావాలా, ఒక వ్యక్తి జ్ఞాన సంబంధమైన బోధలు పురాణ కథలు వినాలంటే ఎన్ని జన్మల తపస్సు ఉండాలి, గురువు ఎంత మెచ్చుకుంటే ఇస్తాడు, ఎవడ పడితే వడొచ్చు కూర్చుని రా సందేహం తీర్చంటే తీరుస్తాడా, లేక చెప్పు కథ అంటే చెబుతాడా, రమ్మంటే రావు బోధలు, రమ్మంటే రావు గాథలు, జ్ఞాన సంబంధమైనవి మహాతపస్సు వల్ల పొందాలి, వినయంతో పొందాలి, గురు సేవ వల్ల వాటిని మనం పొందాలి, అంతేగాని హఠాత్తుగా రమ్మంటే వస్తాయి అమూర్ఖుడా, తొందరపాటుతో బ్రహ్మ ఆజ్ఞనే ధిక్కరించావు. కాబట్టి నువ్వు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దిక్కుమాలిన మానవుడే, అంతకుమించి వెరీకెట్లేదు ఆయన, మానవ జన్మలో ఎక్కుతూ ఉండు, కష్టాల పాలైపోతూ ఉండు, అందరి చేత చివాట్లు తింటూ ఉండు, జ్ఞానం కోసం వెంపర్లాడు, చెట్టు చివరికి 99 జన్మల తర్వాత నీకు భృగు వంశంలో పుడతావు, ఆ తర్వాత మళ్ళీ నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పించాడు. అదిగో ఆ జన్మలన్నీ గుర్తుకొచ్చేసే ఇప్పుడు వాడి గుర్తుకొచ్చి వెంటనే ఏం చేశాడు, ఎంత పొరపాటు చేశాను మార్కండేయ మహర్షి, పరమ పవిత్రమైన వంశంలో పుట్టి కూడా బ్రహ్మగారిని ధిక్కరించాను బ్రహ్మజ్ఞానం పొందడం కోసం. పైగా బ్రహ్మజ్ఞానం కావాలంటే బ్రహ్మగారిని తీసుకెళ్ళి అతటం ద్వేష్టి గతాయుశ్చ సద్గురుం, ద్వేష్టి గతాయుశ్చ సద్గురుం, గతాయుహు అంటే ఆయువు నశించినవాడు, పోయే కాలం వచ్చినవాడు. గతాయుహు అంటే ఏమిటి, ఆయువు నశించడం అంటే ఏమిటి, పోయే కాలం వచ్చినవాడు, నరకానికి పోయే కాలం వచ్చినవాడు అని అర్థం. ఇక్కడ ద్వేష్టి సద్గురుం అంటే గురువును ద్వేషిస్తాడు, గురువును ద్వేషించాడు అంటే వాడికి పోయే కాలం వచ్చింది అని అర్థం. అది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, నాకు నిజంగానే ఏదో దురదృష్టం వచ్చి వాదోపవాదం పెంచేసుకున్నాను బ్రహ్మతో, ఎంత పొరపాటు చేశాను. సరే మొత్తం మీద ఇప్పటికైనా శాపమిపోయింది, 99 జన్మలు అలమటించకండి, మాటలేం కాదు మనం అనుకుంటాం కానీ. ద్వారకా తిరుమల పాదయాత్రకి రా వచ్చిన వాళ్ళు నాతోటి అయిపోయాక ఆనందమే, ఈలోపు నడిచేటప్పుడు కొంత దూరం అయ్యాక క్రమక్రమంగా కాళ్ళు దిగబట్టేస్తూ ఉంటాయి మోకాళ్ళ నొప్పులు, అప్పుడు అనిపిస్తున్నాడు ఎప్పుడు పెడతావా ఎప్పుడు పెడతావా అసలు పెడతావా అని, వెళ్ళాక అమ్మాయ్యా అనిపిస్తుంది. కానీ వెళ్ళడానికి ముందు ఎంత ఉంది ప్రయాణం, ఇక్కడ నేల మీద ఇలా ఉందంటే ఇలా 99 జన్మల్లో వాడు రకరకాల యాతనలు అనుభవించి అనుభవించి అనుభవించినప్పుడు ఎప్పుడో వస్తుంది మోక్షం కాదనండల్లా, ఈ లోపడిన నరకయాతన మాటలు కాదు, అదంతా గుర్తుకొచ్చింది. ఆ తర్వాత ఏం చేశాడు వెంటనే, అమ్మా ఇక చాలు అనుకున్నాడు. ఏమం శ్రాద్ధ విధానేన ద్వాదశాబ్దం తపితృం ఇష్టవా పశ్చాత్ ధరే స్తోత్రం సముదిష్టోపచక్రం. ఓ భూదేవి నీవు అడిగావే పూర్వజన్మలో ఎవడై ఉంటాడని, ఇది ఆ భృగువంశస్థుడే చేసిన పొరపాటికి జన్మలు జన్మలుగా అనుభవించి ఇప్పుడు పూర్వజన్మ గుర్తుకు రాగానే ఆ 100 జన్మలు కూడా వెంటనే శ్రాద్ధ పద్ధతితో 12 సంవత్సరాలు పితృదేవతల్ని పూజించాడు. ఆ తర్వాత శ్రీహరి స్తోత్రం చేశాడు. ఆ దెబ్బతో పాత కాలుష్యాలు పూర్తిగా అంతో ఎంతో ఉంటే అవి కూడా పోయాయి. ప్రభాసం నామ యత్తీర్థం, ప్రభాసం నామ యత్తీర్థం త్రిషు లోకేషు విశ్రుతం తత్ర దైత్యాంతకం దేవం స్తోతుం గౌరముఖస్థితక. త్రిషు లోకేషు విశ్రుతం, 3 లోకాలలో బాగా ప్రసిద్ధికెక్కిన ఒక క్షేత్రం ఉందిట. ఏమిటా 3 లోకాలు అంటే? స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం. అంటే మన లోకంలో, స్వర్గలోకంలో, పాతాళలోకంలోనూ కూడా మన భూలోకంలో ఉన్న ఒక తీర్థం బాగా ప్రసిద్ధికెక్కింది. ఆ తీర్థమే ప్రభాస క్షేత్రం. ప్రభాసము అని పేరు. అంటే సౌరాష్ట్రంలో సోమనాథలింగం దగ్గర ఉన్న సముద్రం అన్నమాట. అక్కడ ఎంత క్షేత్రం పవిత్రం కాకపోతే ఎప్పుడు కృష్ణుడు అక్కడ స్నానానికి వెళ్తాడు. గ్రహణాల్లో ద్వారకని పరిపాలించినంతకాలం స్నానానికి తరచుగా అక్కడికి వెళ్ళేవాడు ఆయన. ఆయన సముద్రంలో ఉన్నాడు కదా, కానీ మళ్ళీ ప్రభాసానికి వెళ్ళేవాడు ప్రత్యేకంగా. అంత దివ్య స్థలానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ స్థిత హాయిగా ఆశ్రమం వేసుకుని పీఠం కట్టుకుని నివసించాడు. అక్కడ మహానుభావుడు దేవ లోక వర ప్రదాత, సమస్త లోకాలకి సమస్త దేవతలకి వరములిచ్చే మహానుభావుడు, సర్వ దైత్య వినాశకుడు అయిన శ్రీ మహావిష్ణువుని భక్తితో స్తుతించాడు. గౌరముఖుడు యామని స్తోత్రం చేశాడో మనం ఇప్పుడు ముత్తడించుకుందాం. తోష్యే మహేంద్రం రిపుదర్పకం శివం నారాయణం బ్రహ్మవిదాం వరిష్టం ఆదిత్య చంద్రాస్య యుగస్తమాద్యం పురాతనం దైత్యహరం సదాహరిం చకారమాత్యం వపురాత్మనోయక పురాతనం వేద వినాశకాలే మహామహీభృద్వపురగ్రపుచ్చటాహవార్చిస్వరశత్రుహద్యక. మహానుభావుడు మహేంద్రుడు అంటే మహాప్రభు అనబడి, ఇంతకంటే తనకంటే మరొక ప్రభువు లేడు అనిపించుకున్న స్వామికి నమస్కారం. రిపుదర్పహం, శత్రువుల్ని నాశనం చేయడంలో ఇక అంత గొప్పవాడు లేడు. శత్రువులు అంటే అందరికీ పై కంటికి కనిపించే శత్రువులే కనపడతారు, కానీ కంటికి కనిపించని భయంకర శత్రువులు లోపల ఉన్నారు. వాళ్ళు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని పిలువబడే భయంకర శత్రువులు, అరిషద్వర్గం అంటాం వాటిని. వీటిని జయించడం ఎంత కష్టమో నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో ఉపవాసం ఉండి చిట్ట చివర గరిటి నాకినటువంటి దుర్వాసుడి కథ విన్నాం. దుర్వాసుడు ఏకాదశికి ఒకసారి ఉపవాసం ఉండి నైవేద్యం పెట్టడానికి ఒక ప్రసాదం తయారు చేశాడు, సత్యనారాయణ ప్రసాదం లాంటిది. ఆ కంగారులో ఆకలికి తట్టుకోలేక ఆ ప్రసాదం చేస్తున్నాడు. కొంచెం దిశ రుచి చూశాడు, ఇంకేమి ఉపవాసం పోయి. అంటే ఇంద్రియాలు ఎంత బలమైనవో చూడండి. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జయం 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 పొందాలనుకుంటూనే ఉంటాం. ఎన్నిసార్లు జయించాలి జయించాలి అనుకున్నా జయించడం వల్ల కాదు, మళ్ళీ కిందకు పడిపోతూనే ఉంటాం. కానీ పరమాత్ముడు అలాగాదే. రిపుదర్పహం, ఆ శత్రువుని జయించగలిగిన వాడు ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. శివం, అత్యంత శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు ఆయన. నారాయణం, ఎప్పుడు నీళ్లలో ఉంటాడు కాబట్టి నీళ్లే నివాస స్థానం కనుక ఆయనని నారాయణుడు అన్నారు. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసో నవః అయనంత శతాపూర్వం తేన నారాయణ స్మృతః. నీటిని నారములు అంటారు, అయనము అంటే నివాస స్థానము, నార అయనం నారాయణం అంటే నీరే నివాస స్థానముగా కలవాడు. నీరు తన కడుపులో ఉంటే తాను నీటిలో ఉంటున్నాడు. ఈయనకి నివాసం నీరు, నీటికి నివాసం ఈయన, అది నారాయణ. కానేమో నీటికి నివాసం నీరు ఆయన ఉంటేనే ఉంటుంది, లేక ఉండదట. మరి ఈయనకి నివాసం నీళ్ళట, మన నేల మీద ఉన్నట్టుగా. ఆ విధంగా తాను నీటిని రక్షిస్తూ నీరు తనని రక్షిస్తూ ఉన్న కారణం చేత నారాయణుడు. మరో కారణం నరసో నవః అని, అంటే మనందరం జీవులు, మనందరం ఆయనలో ఉన్నాం. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఆయన కడుపులో ఉండి సుఖంగా ఉంటున్నాం. మనకి నివాస స్థానం ఆయన, మళ్ళీ ఆయన మనలో ఉంటాడు. అంటే మనం కూడా ఆయనకి నివాస స్థానమే, మనలో ఉన్నాడు ఆయన, మన కడుపులో మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని రక్షిస్తున్నాం, ఆయనేమో మనల్ని రక్షిస్తున్నాడు. ఈ కారణం చేత కూడా నారాయణ. నార అంటే జ్ఞానం అని కూడా అర్థం. ఆయన జ్ఞానములో ఉంటాడు, జ్ఞానం ఆయనలో ఉంటుంది, అందువల్ల కూడా నారాయణుడు అన్నాడు. ఈ విధంగా ఆ మహానుభావుడు నారాయణుడు అయ్యాడు. బ్రహ్మవిదం వరిష్టం, బ్రహ్మవిత్ అంటే బ్రహ్మమును గ్రహించినవాడు, బ్రహ్మజ్ఞానం ఎరిగినవాడు. బ్రహ్మజ్ఞానం అంటే తెలియదురా, జ్ఞానం అంటే ఈ సృష్టి ఎలా పుట్టింది, ఎలా అవుతోంది, ఎక్కడికి వెళుతోంది, ఏమవుతుంది, ఎప్పటికీ తెలియదు. నాకు చాలా ఇష్టమైన మాట అది. అసలు ఎప్పుడు మొదలుపెట్టాడో ఊహించండి ఒకసారి. సృష్టి ఏనాడు ఆరంభమైంది? ఈ పెత్తలెక్కలు కాకి లెక్కలు అయింది, ఈ మధ్యన సైంటిస్టులు అయితే కాకి లెక్కలను పొంగలెక్కలను పెత్తలెక్కలు. అసలు వాడెప్పుడు పుట్టాడు వాడికి తెలిసే గట్టిగా మాట్లాడితే ఏమీ తెలియదు మనకి. మనం ఏదో కొంచెం డేటా ఉపర్తను బట్టి అనుకుంటున్నాం, నిమిషాలు సెకండ్లతో లెక్క మనం కట్టలేంగా కట్టాం. ఏనాడో ఎత్తటనో, ఏనాడో ఎత్తటనో, ఈ నాటక పరిసమాప్తి జ్ఞానము సగిదారి దూపి దీనుల మముదీంపగా. నాకు చాలా ఇష్టమైన పాట పింగళి నాగేంద్రరావు గారు రాశాడు. ఇవన్నీ అవే ఇందులో ఉన్న సారాంశం. ఈ సృష్టి ఏనాడో ఎత్తటనో, ఎప్పుడు మొదలయ్యిందో ఎక్కడ దాకా వెళుతుందో. ఇది ఒక నాటకం, మామూలు నాటకం. 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు అయ్యాక స్వస్తి అంటాడు, ఆరంభం అంటాడు, స్వస్తి అంటాడు. ఈ నాటకం పరిసమాప్తి ఎప్పుడు అవుతుందో తెలియదు. మేము అమాయకులం, అజ్ఞానులు, అందుకే జ్ఞానం మాకు ఈ దీనుల్ని కాపాడు అంటాడు. అంత తేలిక కదా, అలా అనాలంటే చాలా గుండె లోతుల్లోంచి రావాలి. కాబట్టి సృష్టి రహస్యమును గార్గి లాంటి వేదాంత జ్ఞానం కలిగిన వాళ్లే తెలుసుకోలేకపోయారంటే మామూలు వాళ్ళేం తెలుసుకుంటారు. అలా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అలా ప్రయత్నం చేసిన వాడిని బ్రహ్మవిత్ అన్నారు. బ్రహ్మమును గురించి తెలుసుకోవడానికి ప్రయత్నము చేసి బ్రహ్మజ్ఞానం పొందినవారు వాళ్ళందరూ ఈయననే స్తోత్రం చేస్తారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అంటే ఆయనదే కాబట్టి బ్రహ్మజ్ఞానులు అంతకంటే వరణీయుడు లేడు. అసలు బ్రహ్మజ్ఞానులు ఆయననే వరించాలి గనక. ఆదిత్య చంద్రాస్య యుగస్థం, ఇంకా సూర్యుడు చంద్రుడు అశ్విని దేవతలు వీళ్ళలో ఉంటాడు. ఏమన్నాడు, సూర్యుల్లో సూర్యుడిని నేను, నక్షత్రాల్లో చెప్పాడు కదా సూర్యుడిని నేను, అలాగే ఈ పైన ఉన్న నక్షత్రపతుల్లో చంద్రుడిని నేను, అశ్విని దేవతలు దేవతల్లో నేను, ఇలా సమస్తంలో శ్రేష్ఠత్వం నేనే అని చెప్పాడు ఆయన. ఆదిత్య చంద్ర ఆది ఆదుల్లోను అశ్విని దేవతలలోనూ కూడా ఉండే మహానుభావుడే. ఆద్యం మొట్టమొదటివాడు, సృష్టిలో మొట్టమొదటివాడు ఆయన ఒక్కడే. పురాతనం అత్యంత ప్రాచీనుడికి వాళ్ళు, మామూలు పాతవాడు కదట. దైత్యకరం రాక్షసుల్ని సర్వనాశనం చేసే మహానుభావుడు ఆయన. సదాహరి, ఎల్లప్పుడూ ఆ హరిని, శ్రీహరిని, సకల దుఃఖాలు హరించేవాణ్ణి భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నాడు. ఇంక ఎన్ని ఆత్మలు ధరించాడు, ఎన్ని రూపాలు ధరించాడు, ఎప్పటికప్పుడు లోకోద్ధరణ చెయ్యడం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం ఆయన ఎత్తిన అవతారాలు ఒకటి రెండు మూడు కాదు. ఆ మహానుభావుడు పురాణ దైవం వేదాలు అపహరించిన సోమకాసురుణ్ణి సర్వనాశనం చేయడానికి మత్స్యావతారం ఎత్తాడు. విరించి గురించి మత్స్య రూపం ధరించి వాణ్ణి సంహరించి తిరిగి ఆ వేదాలు ఆయనకి అప్పగించాడు. మహాభూమిని ధరించాడు వరాహ రూపంతో, కూర్మరూపంతో కొండని పైకెత్తాడు. అటువంటి ఆ మహానుభావుణ్ణి ప్రార్థిస్తున్నాను. తథా అద్ధిమందాన కృతే గిరీంద్రం దధారయ కౌర్మవపు పురాణం హితేచ్ఛయాప్త పురుష పురాణ ప్రపాతు మాం దైత్యహర సురేశ. దేవదానవులు అమృతం కోసం పాల సముద్రం చిలికినప్పుడు కూర్మరూపం ధరించి మందర పర్వతాన్ని పైకెత్తాడు, తద్వారా వాళ్ళందరినీ ఉద్ధరించాడు. అలా కొండని మోచిన పురాణ పురుషుడు, రాక్షస వినాశకుడు దేవదేవుడు మమ్మల్ని చక్కగా కాపాడుతాడు. ఇక్కడ కొండని మొయ్యడం అంటే కొండలాంటి మన అజ్ఞానాన్ని మొయ్యడం. మన అజ్ఞానాన్ని కూడా ఆయన మోస్తున్నాడు. మనం చాలా పొరపాట్లు చేస్తూనే ఉంటాం, పొద్దు నుంచి సాయంకాలం దాకా తెలియక. ఈ పొరపాట్లు ఆ పరమాత్ముడే సహించకపోతే ఇందులో ఒక్కడు మిగులుతాంటాడు. మనం శాస్త్ర ప్రకారం ఎవడో నడుచుకోలేం, వాటి ప్రకారం నడుచుకోవడానికి యుగాలు సరిపోవు. మహావరాహ సతతం పృథివ్యా తలాతలం ప్రావిశద్యో మహాత్మా యజ్ఞాంగ సంజ్ఞః సురసిద్ధ సంఘైః సపాతు మాం దైత్యహరః పురాణః. ఆ మహాత్ముడు ఒకప్పుడు వరాహ రూపం ఎత్తాడు. హిరణ్యాక్షుడు అనే భయంకర రాక్షసుడు పాతాళంలోకి, ఈ సముద్రంలోకి, రసాతలంలోకి భూమిని గంటేస్తే స్వరలు సిద్ధులు గుంపులు గుంపులుగా చేరి, మహాత్మా భూమి లేకపోతే ఎలాగా, భూమి లేకపోతే ఈ ప్రజానీకం సృష్టి ఎలాగా, ఇది నిలబడ్డం ఎలాగా, ఈ క్షోణి నశిస్తే ఇక మేము ఎక్కడుంటాం, మమ్మల్ని రక్షించమని ప్రార్థించగా రసాతలానికి చొచ్చుకుపోయి చీల్చి తండాడి తన కోరల మీద భూమిని ఉద్ధరించిన మహానుభావుడు, దైత్యహరుడు, పురాణదేవుడు. అటువంటి ఆ మహాపురాణ స్వరూపుణ్ణి పురాణుడు అంటే చెప్పాం కదా, పాతవాడు కానీ కొత్తగా ఉంటాడు. అటువంటి ఆ దేవుణ్ణి, ఆ మహావరాహాన్ని నేను ప్రార్థిస్తున్నాను. స పాతు మాం, ఆ వరాహస్వామి నన్ను రక్షించుగాక. నృసింహ రూపీ చ బూవయోసౌ యుగే యుగే యోగి వరోగ్ర. ఈ ఒక్క యుగంలోనే కాదు, అనేక అనేక కల్పాలలో, అనేక యుగాలలో ఆ స్వామివారు ఆ నరసింహ రూపం ధరించి ధరించి యోగులను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు, వారిని ఆనందపెడుతూ ఉంటాడు, మహాభయంకరమైన మూర్తి కలిగి ఉంటాడు. అప్పుడు ఆ ఘోరమైన ముఖంతో మనలో ఉన్న ఘోర దుర్లక్షణాలన్నీ చీల్చి తెండాడతాడు. హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు, అప్పుడు ఆయన బంగారపు రంగులో ఉంటాడు. మంచి మనస్సు కలిగిన వాడే. ఎంత భయంకర రూపమో నరసింహ రూపం, అంత కరుణస్వరూపుడండి. బాల ప్రకలాదుని లాలించి బ్రోచిన నరసింహుని కన్నా వేరు దైవము లేదు. నిజంగా చూడండి, అంతకంటే గొప్ప దైవం ఎక్కడుందో. చూస్తే రూపం చూస్తే భయంకరం, ఒక్కొక్కడు చూస్తే భయంగా అనిపిస్తాడు, ఇంత లావుగాను ఇలాగా. కానీ చూస్తే మనస్సు వెన్న, ఈ స్వామివారు ఎంత జూలుతో కోరలతో భయంకరంగా ఉంటాడు, కానీ అబ్బబ్బ అంత ప్రేమ మరి ఎవరి దగ్గర లేదన్నారు. అందుకే ఆయన ఏమన్నారు అంటే, ఆయన పరమ కరుణాస్వరూపుడు. అటువంటి వాడు మమ్మల్ని రక్షించకపోతే ఎవరిని రక్షిస్తాడు? వరాశయ అండంలో ఆయనకి గొప్ప ఆశయం ఒకటి ఉందట, వీళ్ళంతా నా బిడ్డలు, ఒక్కసారి నరసింహ అంటే చాలు వచ్చేసి రక్షించేద్దాం అనుకుంటాడు. అసలు కోపమే పోతుంది, ఆ కోపం మన శత్రువుల మీద ఉంటుంది. అటువంటి నరసింహ రక్షించు. బలేర్ మఖధ్వంసకృత ప్రమేయో యోగాత్మకో యోగవపుస్వరూప సదండకాష్టాజిన లక్షణ పునఃస్థితిం య ఆక్రాంత వపు పునాతు. బలిచక్రవర్తి యజ్ఞాన్ని మధ్యలో ఆపాడు. దానికి గల కారణం ఒకటి ఉంది. చాలామంది ఈ విషయంలో ప్రశ్నలు వేస్తూ ఉంటారు, బలిచక్రవర్తి యజ్ఞం చేయడం గొప్పే కదండి, దాతే కదండి, ఎందుకు ఆపాలి అంటే చాలా గొప్ప లోతైన వ్యవహారం. ఒక రాజ్యం ఇంద్రుడిది, ఇప్పుడు ఈ సీట్ నాది, నేను ఇందులో కూర్చుని ఉపన్యాసం చెబుతున్నాను. మహానుభావుడు అవ్వచ్చు, ఎవడో గొప్పవాడు వచ్చాడు, కానీ ఈ సీట్లో ఉన్న నన్ను బరబర బయటికి లాగేసి ఇందులో కూర్చుని ఇదే బోధ చేస్తే ఒప్పుకుంటారా మీరు? ఎందుకు ఒప్పుకోట్లా? ఏ ఆయన అదే చెప్తాడుగా. ఇప్పుడు ప్రస్తుతం స్థానం నాది, నేనే బోధించాలి, గురుస్థానం. కిందన్న మీకు నాకంటే జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే మీకు ఆ పద్యాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఇందులో కూర్చొని చెబుతానంటే న్యాయం కాదండి. ఎందుకంటే అది గురుస్థానం, గురుస్థానం. ఆ లోపల శివలింగం ఉంది, ఆ శివలింగాన్ని పీకేసి ఇంకో ఓ మూర్తి పెడతానంటే న్యాయం అవుతుందా? కుదరదు. అక్కడ అది ప్రతిష్ట అయింది. నువ్వు ఇది అయిపోయాక పక్కన ఇంకో గుడి కట్టు, అందులో పెట్టి ప్రతిష్ఠించి, ఇది పవిత్రమే అది పవిత్రమే. అలాగే ఈ పురాణం అయిపోయాక రేపు పొద్దున ఇంకొకటి చెప్పించు నీకు ఓపిక ఉంటే. ఇప్పుడున్న స్థానం గెంటకూడదు. అదే ఐదేళ్లకు దిక్కుమాలని ఎన్నుకుంటే వాడు లోకం అంతా క్రిస్టియానిటీ వ్యాపింపజేసినా వాడిని మనం ఏం చేయలేమే, మెడటు బయటికి గంటలేమే. అటువంటిది మామూలు పదవులే ఆ కాలం దాటకుండా మనం బయటికి లాగలేని స్థితిలో ఉంటే మహానుభావుడు ఇంద్రుడికి విష్ణుమూర్తి ఇదిగో ఇంతకాలం దేవలోకాన్ని పరిపాలించు అని ఒక నిర్ణయం చేస్తే ఆ దేవేంద్రుడిని పదవిలోంచి లాగి బయటికి వాడు డిప్ప మీద కొట్టి వీడెక్కి ఆక్రమించి అప్పుడు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం. ఆ తప్పేక మరి అదనమాట. ఆయన ఎంత మంచివాడైనా అవ్వచ్చు, అన్ని ధర్మకార్యాలు చేయచ్చు, ఒప్పుకో. అంబికా దర్బారుపతి వారు ఈ 18 పురాణాలు ప్రాజెక్ట్ చేపట్టారండి. ఆయన భక్తితో గురువుగారు అని పిలిచి ఈ ప్రాజెక్ట్ చేయమన్నారు నన్ను, నేను చేస్తున్నా. రేపు పొద్దున కూడా వచ్చి కృష్ణ గారు చేస్తే ఒప్పుకోమండి, ఆయన డబ్బుల కంటే మేము ఎక్కువ ఇస్తామండి, రోజుకు 100,000 రూపాయలు ఇస్తామంటే మాత్రం 100,000 ఇచ్చినా నీకు కావాలంటే ఇంకో తోట ఎక్కడో వేరే ఈ ప్రాజెక్టే పెట్టుకో. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పనిచేసే అధికారం లేదు నీకు, మెడట్ కంటే అధికారం లేదు. నువ్వు ఆసక్తి లోభపెట్టి ఈ ప్రాజెక్ట్ ఆపే అధికారంలా. ఇలా ఎక్కడికక్కడ ఏ కార్యక్రమానికి ఒక నియమం ఉన్నది అని చెప్పారన్నమాట. ఒక ధర్మం అది, ఒక కార్యక్రమాన్ని ఇంతకాలం ఉండాలి అంటే అది ఉంచవలసిందే. ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు మనం ఎన్నుకుంటే దాన్ని కోల్చకూడదు మనం, అది దాని అలా అనుభవించాలి తక్క. అదొక నియమం అది, అదొక ప్రజాస్వామ్య విధానం అది. అలాగే దైవ కార్యక్రమాలన్నీ కూడా అంతే. ఈ యజ్ఞం బలిచక్రవర్తి ఇంద్రుడు చేసిన తర్వాత తాను మరో చోట చేసుకోవచ్చు, లేదా తాను అసలు ఇంద్రుడితో సంబంధం లేకుండా చేపట్టచ్చు. కానీ ఇంద్రుడిని తన్ని తరిమి లాగాడు ఆ లోకం, అప్పుడు యజ్ఞం చేశాడు. అందుకని ఆ యజ్ఞమును ఆపవలసి వచ్చిందట విష్ణుమూర్తి. యజ్ఞోవై విష్ణు అని కూడా అలా ఆపాలి అంటే అది పెద్ద గొడవ. ఇది ఇక్కడ విష్ణుమూర్తికి పెద్ద లాజిక్ ఏమొచ్చిందంటే, నిజానికి అవతల వాడు కూడా తల గొప్పవాడు, బలిచక్రవర్తి చేసేది యజ్ఞమే, పైగా అది కూడా తన గురించే. ఇంద్రుణ్ణిలా తన్ని వేరే యజ్ఞం లాక్కుని చేస్తున్న కారణం చేత ఆపాల్సి వచ్చింది. కానీ ఆపడానికేమో బలప్రయోగం చేయకూడదు, ఎందుకంటే వాడు చేసేది మళ్ళీ అదే యజ్ఞం కనుక. ప్రజలు బాగుపడతారు, ధర్మకార్యమే కనుక. అందుకే అడుక్కోవడానికి రావాల్సి వచ్చింది. చూసారా వ్యవహారం? ఆ మహానుభావుడు చిన్న లోపం ఉన్నా చేసే ధర్మకార్యం కనుక అంత విష్ణువు పొట్టాడు అయిపోయాడు. చివరికి చేతులు దాచవలసి వచ్చింది. అంత భగవంతుడు కొండంత దేవుడు కూడా గొప్పవాడి దగ్గర చిన్నవాడు అయిపోతాడు. ఎంత గొప్ప రహస్యం! అందుకే ఇక్కడ ఏమన్నారు, నువ్వు అంత గొప్పవాడు వెయ్యుండి కూడా మళ్ళీ చిన్నవాడివై సంకోచ స్వరూపంతో వచ్చేవే నీ గొప్పతనం అది. నువ్వు తలుచుకుంటే చక్రంతో నరికివాణ్ణి, రాజ్యం ఇవ్వగలవు ఇంద్రుడికి, కానీ నువ్వు ధర్మమూర్తివి, ధర్మరక్షణ కోసం ధర్మాత్ముణ్ణి యాచించడానికి వచ్చావే. ఏమి మహత్తరమైనది అని ధర్మ విధానం. అప్రమేయక, నువ్వు అందుకే అప్రమేయుడివి, ఇంత అని చెప్పడానికి వీలు కానివాడివి. ఒక వ్యక్తి 5 అడుగులు 6 అడుగులు ఉన్నాడు లేక 7 అడుగులు ఉన్నాడని చెప్పగలను, లేదా ఒక బిల్డింగ్ ఇంత పొడుగుందని చెబుతాం, ఇంత వెడల్పు ఉందని చెబుతాం, కానీ నీవు అనంతుడివి, ఎక్కడ ఉన్నావో ఎక్కడ లేవో చెప్పలేము, అంత వ్యాపించిన వాడివి. అందుకని అప్రమేయ అంటే మితి లేనివాడివి. తర్వాత యోగస్వరూపుడివి, యోగమే నీ ఆత్మ, యోగమే నీ శరీరం, అటువంటి యోగివి. దండం కమండలం జంక చర్మం ధరించి బ్రహ్మచారి రూపంలో వచ్చిన వాడివి, ఈ భూమినంతటిని నివేశ మాత్రంలో ఆక్రమించిన వాడివి. అలా వామన త్రివిక్రమ, నీకు నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించు, నన్ను పవిత్రుణ్ణి చెయ్యి, నాలో దిక్కుమాల బుద్ధుంటే ఆ బుద్ధి నుంచి నన్ను సన్మార్గంలోకి తీసుకెళ్ళి. త్రిసప్తకృత్వో జగతి జగాయ పురత్వాదతౌ కశ్యపాయ ప్రచండగా సజామదగ్రోభిజనస్య గోప్త హిరణ్యగర్భో అసురః ప్రపాతు. మహాత్మ, నీ అవతారాలు నీ లీలలే విచిత్రం. కార్తవీర్యార్జునుడనే రాజు నిజానికి విష్ణు భక్తుడు, దత్తభక్తుడే, అయితేనేం తాత్కాలికోద్రేకంతో ఒకనొక బ్రాహ్మణోత్తముణ్ణి చెరపట్టి కొట్టి ఆయన గోవును అపహరించాడు. అప్పుడు నువ్వు పరశురాముడు అనే పేరుతో అవతరించి ఆ రాజును శిక్షించావు. ఆ రాజు కొడుకులు అరాచకత్వంతో లోకంలో హింసను వ్యాపింపచేసి జమదగ్ని లాంటి ఋషుల్ని తంపితే అగ్రహోదగ్రుడై ఆ పరశురామ అవతారంలో, పరశు అంటే గండ్రగొట్టలి, పేరు రాముడే కానీ పరశు ఉంది కాబట్టి పరశురాముడు అన్నారు, అలా గండ్రగొట్టలి ధరించి త్రిసప్తకృత్వ 3 ఏళ్ళు, 3 అంటే 3, 7 అంటే 7, 3 ఇంటూ 7 21 పర్యాయాలు భూమిని జయించి క్షత్రియుల్ని పర్ర 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 పేకలు పొట్లకాయలు కోసినట్టు కోసిపారి. అలా కోసి మొత్తం భూమిని అంతా ఆక్రమించి అంత భూమిని మళ్ళీ ఏం చేసావు, అట్టే పెట్టుకున్నావా, కశ్యప ప్రజాపతికి దానమిచ్చావు, ఇంత దాత ఎవడుంటాడయ్యా. కృత్వా దదౌ కశ్యప ప్రచండ, అంత ప్రచండుడి వయ్యుండి కూడా ఇంత భూమిని ఆక్రమించి కూడా మళ్ళీ నాకెందుకు ఇది అని తృణప్రాయంగా భూమి మీద ఉండడానికి కనీసం ఒక 10 గజాలు అట్టే పెట్టుకోలేదట ఆయన. మళ్ళీ లోభం లేదు, దానం చేసేటప్పుడు 10 రూపాయలు తీసి గురువుగారికి చదివించి చిల్లర ఉందండి అని అడిగాడు ఒక ఆయన. ఎంత అంటే 10 రూపాయలు వెళ్ళాలి పైగా, అంటే కొన్ని 10 రూపాయలు 2-5లో లేదో రూపాయలు కూడా కాదు, వాళ్ళు 10 రూపాయి. అసలు వాళ్ళు 1/2 రూపాయి, ఇద్దరు మనుషులకి 1/2 రూపాయి ఇస్తే వాడు ఏం తింటాడు 1/2 రూపాయితో తెచ్చకపోతే. 10 రూపాయ బిళ్ళలు కాకుండా 20 1/2 రూపాయ బిళ్ళలు కూతురి గురువుగారికి 1/2 రూపాయి అని, మళ్ళీ ఈ 1/2 రూపాయి ఏమో బయట ఉన్నటువంటి పాప చెప్పులు కాపలాగా వాళ్ళకి ఈ 1/2 రూపాయని 4 పంచుకోండి సరిపోతుంది, 12.5 పైసలు పైగా 4 పంచుకుంటే. అదే అలా కాదు పరశురాముడు, ఎంత భూమండలం తను ఆక్రమించుకుని రవ్వంత మిగుల్చుకోకుండా మొత్తం భూమిని పట్టుకెళ్ళి కశ్యపుడికి దానం చేసేసాడు. దాత అంటే ఆయన. అటువంటి జామదగ్ని అవతారం అంటే జామదగ్ని కుమారుడు పరశురాముడి అవతారం ఎత్తిన నీవు ఉత్తమ జనులకి రక్షకుడివి, బ్రహ్మాండ రూపమైన బంగారం కడుపులో పెట్టుకున్న వాడికి నమస్కారం. ఆశ్చర్యం తెలిసిన మీకు, పరశురాముడి కడుపులో బంగారం ఉండేది, ఆయన ఎవరికైనా దానం చేయాలంటే ఆ అంటే నోట్లోది కక్కేవాట, ఆ దా ఇచ్చేసేవాట. దురదృష్టం చూసారా, అలాగ బంగారం కక్కి దానం ఇచ్చేవాడు. ఆ కక్కి దానం ఇచ్చే రోజుల్లో మనం ఎవరో వెళ్ళలా, మనమే కాదు ఒక దురదృష్టి జాత కూడా ఉన్నాడు, ఆయన ఎవరో తెలుసుగా, ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడికి పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత ఒక్కడే కొడుకు అశ్వత్థామ పుట్టాడు. వాడు చిన్నప్పుడు పాలు కూడా లేక ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ యహండోయ్ ఎక్కడికైనా వెళ్ళి అడుక్కుని తీసుకురండి, పిల్లాడికి పాలు లేవు చచ్చిపోతున్నాం అని. అప్పుడు ఈయన పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడు ఈయన చూసి జాలిపడి, నాయన నువ్వు అన్నట్టుగా నా కడుపు నిండా బంగారం ఉండేది వచ్చినోడి కల్లా అనేవాడిని. కడుపు వచ్చిన ఆడవాళ్ళు కూడా ఇప్పుడు కక్కట్లా, కానీ పూర్వం కక్కేవారు. అలా కక్కి ఆ బంగారం తీసుకెళ్లి చేతిలో పోసేవాడిని. దురదృష్టం, మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు శివుడు, ఇంకా కక్కి బంగారం దానం చేయొద్దు ఆపేయి అన్నట్టు. అప్పటి నుంచి బంగారం ఆపేశాడు, అయిపోయింది. ఇక నా దగ్గర భూమి ఏమో కశ్యపుడికి ఇచ్చా, టెంట్ గజం కూడా అట్టే పెట్టుకోలే. ఏలూరులో నా పేరున అగ్రహారంలో ఎక్కడో 10 గజాలు లేవు. బంగారం ఇవ్వకూడదని ఆజ్ఞాపించాడు శివుడు. ఇక నా దగ్గర మిగిలింది ఏంటి, అస్త్రాలు. ఇదిగో బ్రహ్మాస్త్రం, ఆ అస్త్రం, ఈ అస్త్రం అని ఈ అస్త్రాలన్నీ కట్టకట్టి ఇచ్చాట. అన్నవస్త్రాలు అడిగితే అన్నవస్త్రాలు ఇచ్చి పంపాడు ఆయన. అది అప్పట్లోనే అవి పుచ్చుకొచ్చాడు. మళ్ళీ ఇంటి దగ్గర పిల్లాడు ఏడుపు మామూలు, ఇవేం చేసుకుంటాడు, ఇది అవసరమే కానీ ప్రస్తుతం ముందు ఫుడ్ కావాలి. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఆవిడ ద్రోణాచార్యుడిని ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళమంటే ద్రౌపదుడు అవమానపరచడం, పాండవులు కౌరవుల్ని కలుసుకోవడం, అదంతా కథ వేరే. ఇది చెప్పొచ్చేది ఏంటంటే హిరణ్య గర్భ అంటే కడుపులో బంగారం కలిగిన ఆ పరశురామ అవతారం ఉన్నదే. ఆ పరశురాముడు అసుర రాక్షసుల్ని చీల్చి తెండాడిన వాడు, ప్రపాతు రక్షించుగాక. ఆ పరశురాముడే కనపడి ఇంకా బంగారం కక్కే రోజులు ఉంటేనా, మన పీఠం 10 రోజుల్లో కట్టేసేవాడి. ఏం చేస్తాం, శివుడికి మాట ఇచ్చేశాడు. మీరంతా ఒక్కళ్ళు పరశురాముడు లేడు, ఏది బంగారం కడుపులో పెట్టుకున్న పరశురాముడు. ఏదన్నా గురువు గారు అడిగితే కక్కుతాడు, నేర్పోయింది పక్కవాడి మీద నేరాలు, అవి కక్కకూడదు. లేరు మీరు కడితే మీరు కాదు, వాడు ఇలాంటి వాడండి, వీడు ఇలాంటి వాడండి అని కక్కడం ఆ కక్కుళ్ళు కాకుండా పవిత్రత్వం కక్కండి ఎప్పుడు కూడా. ఈ పురాణం నాకు నమ్మకం ఏంటంటే పురాణం వినే భక్తులు మాత్రం విన్న పురాణం ఇతరుల దగ్గర కక్కుతారు, అది మంచిది, అది బంగారమే గుర్తుపెట్టుకోండి. మీరందరూ హిరణ్య గర్భులే. ఎప్పుడు హిరణ్య గర్భులు, ఈ విన్న పురాణ కథ కడుపులో దాచుకోకుండా ఈ కథని ఇతరులకు ఎవరికైనా చెప్పితే అది కక్కడమే. మంచి అక్షరం కదండి సువర్ణము, అంటే మంచి అక్షరము. పురాణం కంటే సువర్ణం ఎక్కడుంది, సువర్ణం అంటే బంగారమే. ఆ రకంగా మీరు సువర్ణం కక్కుతున్నారు ఎప్పుడు, ఈ పురాణం విని బయట చెబితే. పురాణం మానేసి ప్రసన్న చున్నీ తీసుకుందిట, ఈ మధ్యన 10 రూపాయల చున్నీ కొనుక్కుంది ఏదో కర్మగారి, అది కూడా మనకెందుకు, గిన్నె కొనుక్కుందిట గురువు గారి ప్రయాణం అయిపోయింది, ఇవన్నీ మనకెందుకు. చేత అవి కక్కితే అవి సువర్ణంగా దురవర్ణం, అసలు సువర్ణం ఇదన్నమాట. ఇంతకీ మొత్తం మీద కడుపులో బంగారం ఉంచుకున్న మహానుభావుడు పరశురాముడు రక్షించుడు. చతుప్రకారం చవపుర్య ఆద్యం హైరణ్య గర్భ ప్రతిమాన లక్ష్యం రామాదిరూపైర్బహురూపభేదం చకార సోస్మాన్న సురాంతకో వ్యాత్. ఇంకెక్కడి నుంచి రామావతారం గురించి చెప్పడం మొదలెట్టాడు. అసలు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండేవాడు శ్రీమన్నారాయణుడు. తన శరీరాన్ని 4గా విభజించుకుని ప్రధాన శరీరం రాముడిగా, తక్కిన 3 కాంతులు లక్ష్మణ భరత శత్రుఘ్నుడుగా తన అవయవాలతో తన ఆయుధాలతో పుట్టాడు. అలా 4 రూపభేదాలతో పుట్టి కూడా ధర్మ సంస్థాపనం చేసిన వాడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడంటే ధర్మమునకు ఒక ఆకారం ఇస్తే ఆ ఆకారమే రాముడు. అసలు ధర్మానికి రాముడు
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగది జడానాం
గౌరముఖుడు మార్కండేయుడు ద్వారా అనేకానేక ఆధ్యాత్మిక రహస్యాలు పితృ ప్రార్థ విధానాలు తెలుసుకున్న తర్వాత దేవదేవుణ్ణి భక్తితో స్తోత్రం చేశాడు. ఏది 100 జన్మల పాతవాసనలన్నీ గుర్తుకొచ్చాయి కాబట్టి ఆ పాతవాసనలతో ఆయన ఏ స్తోత్రాలు చేశాడో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 17వ శ్లోకం మరొక అవతార స్తోత్ర ఘట్టంతో అడుగు పెడదాం.
చాణూరకంసాసుర దర్ప భీతేర్భేతామరాణామభయాయ దేవః
యుగే యుగే వాసుదేవో బభూవ కల్పే భవత్యద్భుత రూపకారి. అసలు సహజంగా యుగే యుగే ప్రతి యుగంలో వాసుదేవుడు అవతరిస్తూనే ఉంటాడు. ఏదో ఒక కారణం లోకంలో ఉంటుంది, ఆ లోకంలో కారణాన్ని కల్పించుకుని ఆయన అవతరిస్తూ ఉంటాడు, అందులో సందేహం లేదు. దానికి మూల కారణం ఏం చెప్పాడు? వినాచాయతే దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుర్మార్గం చేసేవాడిని, చట్టం పనులు చేసేటటువంటి వాళ్ళు దుష్కృతులు అంటే పరమ పాపులు. వాడు సత్కార్యక్రమాలకు అడ్డుపడటమే వాళ్ళ లక్షణం. ఎవండి 10 కాలాల పాటు మంచి పనులు చేయరు? వాళ్ళెలాగో చేయరు, చేసేవాడిని చేయనివ్వరు. ఇలా సత్కార్యక్రమములు చెయ్యకుండా అడ్డుపడే పరమ పాపాత్ముల్ని దుష్కృతులు అన్నారు. కృతము అంటే చెయ్యబడినది. ఏం చెయ్యబడింది వాడి చేత అంటే చెడ్డ పని చెయ్యబడేది. చెడ్డ అంటే ఏమిటి? లోకంలో అధిక శాతం ఉండే ప్రజానీకానికి ఏది శుభమో అది వాడికి అశుభం, అది దుష్కృతం అంటే. అలాంటి చెడ్డ పనులు చేసేటటువంటి వారిని నాశనం చెయ్యడానికి, ధర్మ సంస్థాపన చెయ్యడానికి ప్రతి యుగంలో తాను అవతరిస్తానన్నాడు. అలాగే అవతరించాడు. ఒకప్పుడు 28వ ద్వాపర యుగంలో చాణూర కంసాసుర దర్ప భీతేహి భీతామరాణం అభయాయ దేవః. దేవః దేవుడు శ్రీకృష్ణుడు, చాణూరుడు కంసుడు మొదలైన మహాభయంకరులైన రాక్షసుల చేత లోకం అల్లకల్లోలమైపోయింది, భీతి ఎక్కువైపోయింది. కొత్త మతం సృష్టించారులేండి వాళ్ళు. అంచేత అసలు నిశలైన అసుర రాజశేఖరుడు కంసుడు వాడి కాలంలో సక్రమమైన ధర్మం నాశనం అయిపోయింది, యజ్ఞాలు నాశనం చేసేసాడు, బ్రాహ్మణోత్తములకి తినడానికి తిండి లేకుండా పోయింది. సరే వాడి మాట ఎవడు కాదంటే వాడిని అలా చంపేయడమే వాడి లక్షణం. ఇలా అందరినీ సర్వనాశనం చేసేస్తూ ఉంటే వాడి భీతితో లోకం అట్టుడిగిపోయింది. అప్పుడు భూదేవి వైకుంఠానికి వెళ్ళింది. బ్రహ్మదేవుడు తక్కినటువంటి వాళ్ళతో కలిసి ఎప్పుడైనా స్థాయి దాటిపోతే అధర్మం, అప్పుడు భూదేవి తట్టుకోలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది మనకి. అధర్మం ఎంత స్థాయికి వెళ్ళిందంటే పంట పొలాలన్నీ అయితే చేపల చెరువులు, లేదా ఇళ్ల స్థలాలు ఫ్లాట్లు, లేదా ఆక్రమణలు దురాక్రమణలు, ఏదో ఒక వెర్రి అనమాట మనిషి తలకు చుట్టేసుకుంది. మీరు చూడండి ఎక్కడ పొలాలు అట్టే పెట్టట్లా చదివేస్తున్నారు, ఇంకోటి చేసేస్తున్నారు, కంపు కంపు చేసేస్తున్నారు. భూమి సమతౌల్యాన్ని ఎవడు పాడు చేస్తే అప్పుడు ఆ ప్రదేశం అంతా సర్వనాశనం చేయడానికి, వాడిని నాశనం చేయడానికి భూదేవి విష్ణువుని శరణు కోరుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అయితే రాక్షసుల్ని చంపడానికి తాను అవతరిస్తాడు, లేదా భూదేవి లోపల చిచ్చు పెట్టమ్మా అంటాడు. అదే భూకంపం అనమాట. అలా అంటుంది ఒకసారి మొత్తం, ఈ చేపల చెరువులు లేవు, ఈ పేపర్లు లేవు, ఈ ప్రాజెక్టులు ఉండవు, మొత్తం అంతా డామని దిగిపోతాం. కాస్త పురాణం చెప్పడానికి వీరు, వినడానికి వీరు, ఈ మండపం మిగులుతాయి. అప్పుడు దీన్ని ఆక్రమించడానికి ఇంక ఏమీ ఉండవు, వేరే ఏ దోపిడీ వ్యవస్థ ఉండదు, ఏ ఎన్విరాన్మెంట్లు అంతా ఎగిరిపోతుంది. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు మేలుకోవాలి. కానీ వాళ్ళు వేరుకోరుగా ఎవడి స్వార్థ వాడికి, భూమి అంతా లాగేయాలి లాగేయాలి లాగేయాలండి. రణ్యాక్షుడు లాంటి వాడే భూమి అంతా ఆక్రమించుకొని సముద్రంలోకి ఈ భూమిని తొక్కేద్దాం అనుకుంటే వెంటనే ఏమైంది, చీల్చి అవతారు పారేసాడు వరాహవతారం. అలాగే కంసుడు మొదలైన వాళ్ళు కూడా అస్తవ్యస్తం చేశారు ఆ రోజుల్లో. ఎవ్వండి సక్రమంగా బతకనివ్వలేదు. కొండల్ని పిండి చేసేయడం, పేద ప్రజానీకాన్ని నాశనం చేసేయడం, ఏదో ఒక వంకతో భూమిని విచ్చలమిడిగా నాశనం చేయడం, భూ వ్యవస్థను పాడు చేయడం, సముద్రం వైపున పూడ్చి సముద్రంలో ఇళ్ళు కట్టిన, లేదా కొండల్ని విపరీతంగా పాడు చేసిన, ప్రకృతిని సర్వనాశనం చేసిన, అప్పుడు పరమాత్ముడు వెళ్ళి అవతరిస్తాడు భూలోకం. ఇదిగో ఈ కంసుడి కాలంలో అలాగే జరిగింది. అప్పుడు దేవతలు కూడా భయపడ్డారు, భూమి భయపడింది, పంచభూతాలు భయపడ్డాయి, మొత్తం ప్రజానీకమంతా ఒడిగిపోయారు. ఈ ప్రజల బాధ తన బాధగా భావించి ఈ కంసుడి నుంచి చాణూరుడి నుంచి రక్షించమని ప్రజల్ని భూదేవి బ్రహ్మని శరణు కోరితే బ్రహ్మదేవుడు భూమిని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెడితే అప్పుడు అభయం ఇచ్చాడు. ఆయన భూలోకంలో అవతరించాడు. అదే ఆ వాసుదేవుడు అవతారం, కృష్ణావతారం. ఆ ప్రభువు అద్భుత రూపకారి, అద్భుతమైన రూపం అది, పైగా ఎంత అందమైన రూపము, వెన్నపూస ఎంత కోమలంగా ఉంటుందో ముట్టుకుంటే ఆయన చర్మం అంత కోమలంగా ఉండేదిట, నిగనిగనిగలాడిపోయే రూపం అది. ఒకసారి చూసిన వాడు మళ్ళీ 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 చూడాలి చూడాలని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి దివ్య రూపం, మహాద్భుత రూపం, సుందర రూపం ధరించాడు ఆయన. అటువంటి ఆ ప్రభువు, ఆ సుందరుడు, శ్యామసుందరుడు, నీలాకారుడు కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. యుగే యుగే కల్కి నామ్నా మహాత్మా వర్ణస్థితిం కర్తుమనేక రూపః సనాతనో బ్రహ్మమయ పురాతనో నయస్య రూపం సురసిద్ధ దైత్యాః పశ్యంతి విజ్ఞానగతిం విగాయ అతో యమేనాపి సమర్చయంతి మత్స్యాది రూపాణి చరాణి సోవ్యాత్. ఇంకా మహాత్ముడు ప్రతి యుగంలో కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. 30 ఏళ్లలోపుండే అందమైన యువకుడిగా ఉంటాడు. నల్లని ఒత్తైన నిగనిగలాడే జుట్టు ఉంటుంది. ఆ అందాల జుట్టుకి తోడుగా తెల్లని వస్త్రాలు ధరిస్తాడు. గుర్రం అది శ్వేతాశ్వం, మంచి కత్తి పుచ్చుకుంటాడు. ఆపై ఆ కత్తి పుచ్చుకుని విజృంభించి ఈ భూమండలాన్ని ఆక్రమించుకుని అన్యమత ప్రచారాలు చేస్తున్న దుర్మార్గుల్ని మ్లేచ్చులు అంటాం. అటువంటి వాళ్ళందరినీ కత్తితో నరికి అవతల మారేస్తారు. అందుకే భక్త జయదేవుడు గీత గోవిందంలో అష్టపదులతో పాటు శ్లోకాలు కూడా రాశాడుగా చాలా. అందులో మ్లేచ్ఛాన్ దారయతే శతాకృతి కృతే దేవాయ తుభ్యం నమః అన్నాడు. మ్లేచ్ఛులను చీల్చి చెండటానికి దారయతే అంటే అదనమాట. పరపరపరపర సామిలులో రంపం చూసారా, మిషనాంజీగానే దొంగను కోసేస్తుంది. అలా కోసేసి ఈ పాపాత్ముల్ని, ఎన్ని జంతువులండి వాడు, ప్రత్యేకమైన మాంసం పేరు చెప్తే ఆయన ఎల్లాళ్ళు రాత్రి అయ్యేసరికి మాంసం ముద్దలు 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 కింద తినేడు. పొట్టు మాంసం కూడా అందులో కలిపేస్తారు, పాప ఆవుల్ని తినాలి. అటువంటి ఆ దుర్మార్గుల్ని చీల్చి తింటానికి శతాకృతి కృతి కొన్ని 100 రూపాలతో ప్రత్యక్షం అవుతాడు. కలికి అవతారం ఒకే అవతారమైనా ఒకేసారి 100 రూపాలతో కనపడతాడు గుర్రం మీద. ఆ ఎదురుగుండా ఉన్నవాడికి పిచ్చెక్కిపోతుంది అనమాట. మీరు ఎప్పుడన్నా భక్త తుకారం సినిమా చూడండి, అందులో ఆ శివాజీ వేషంలో వచ్చేస్తాడు పాండురంగుడు, ఆ మ్లేచ్చులకి ఒక్కొక్క చోట 100 మంది కనపడతారు. అది అలా కనపడతాడు. అది శతాకృతి కృతి అంటే అన్ని రూపాలతో ముక్కలు ముక్కల కింద కొట్టేస్తాడు. వీళ్ళు ఎలా అయితే మళ్ళీ వీళ్ళ బతుకు దొంగోటి ఓ చెక్క దొంగ పెట్టి దాని మీద మాంసాన్ని కత్తి పెట్టి కొట్టి 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 ఎలా కొడతాడో ఆనాడు విష్ణువు ఈ కల్కి రూపంలో వాళ్ళు పట్క పట్క కొడతట. అది నా కళ్ళారా చూడాలని ఉంది, నాకు ఎప్పుడు చూస్తాను ఈ విధవల్ని చూస్తాం కంగారు అడగండి. అదిగో అటువంటి బ్రహ్మస్థితిం కర్తుం అనేక రూప కల్కి నామంతో వర్ణాశ్రమ ధర్మాలు చక్కదిద్దడానికి, అధర్మం పెచ్చు తీరిపోయిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చెయ్యడానికి అనేక రూపాలు ధరించే ఆ కల్కి స్వరూపానికి నమస్కారం చేస్తున్నా. ఆయనను ఎవరు చూడగలుగుతారు అంటే సురసిద్ధ దైత్యాహ, దేవతలు సిద్ధులు దైత్యులు తప్ప చూడలేరు. ఇప్పుడు కలియుగంలో నాలాగా గుండు చేయించుకునో లేదా బట్టతలతో ఇంకోటి ఎవడో ప్రతివాడు కలికే ఈ రోజుల్లో చేత. రేపు పొద్దున నాకు కూడా 2 బట్టలు తగిలించేసి గడ్డం తగిలించేసి తెల్లగడ్డం ఈయనే కలికి అని పూజ చేసేయండి. మీ సొమ్మేం పోయింది, నా సొమ్మేం పోయింది. కానీ కలికి ముహూర్తి అంటే చాలా అందంగా ఉండాలి. ఆ అందమైన జుట్టే వేరు. ఆయనని చూడడానికి సిద్ధులు దైత్యులు తప్ప సామాన్యులు సరిపోరు.
నీలాంటి నిత్య పౌరాణికులు వినేవాళ్ళు తప్ప. విజ్ఞాన మార్గం ఉంటే చూడగలుగుతారు. పశ్యంతి విజ్ఞానగతిం విహాయ, విజ్ఞానగతిం విహాయ, విజ్ఞాన మార్గంలో తిరిగితే, బాగా జ్ఞానాన్ని పొందితే వాడిని చూడగలుగుతారు. సర్వ ప్రాణుల్ని రూపుమాపగలిగే యముడు, దేవతలు అందరూ ఆయన్ని భక్తితో పూజిస్తారట. కలికిని కలియుగాంతంలో వస్తాడు ఆయన. ఏమండో స్వామి రక్షించడు బాబో అంటారట. నీవు వచ్చావు కాబట్టే, భూమండలంలో గుర్రం మీద అవతరించావు కాబట్టే, కత్తి పుచ్చుకున్నావు కాబట్టే మళ్ళీ సత్యం నిలబడింది. లేకపోతే ఈ సత్యాన్ని ఎవడు కాపాడతాడు, ధర్మాన్ని ఎవడు కాపాడతాడు అని ఆ భగవంతుణ్ణి గౌరముఖుడు ప్రార్థించాడు. నమో నమస్తే పురుషోత్తమాయ పునశ్చ భూయోపి నమో నమస్తే నయస్వమాం ముక్తిపదం నమస్తే. ఆ మహాపురుషోత్తముడికి మళ్ళీ 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 నమస్కరిస్తున్నాను. ఎన్నిసార్లు నమస్కరించినా తెలివి తీరడల్లా. అసలు ఏమిటో తెలియదు. చూడండి, మీరు అమ్మవారికి ఎదురుకుండా కూర్చుంటారు ఎంతసేపు చూడండి, మనకేం తృప్తి తీరదు. ఆ రూపం గుర్తుంటుందా? ఉండదు. అదే విచిత్రం. ఎన్నిసార్లు చూసినా ఆ రూపాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోవటం, దానిని గుర్తుంచుకోలేకపోవడమే మానవుడికున్న పెద్ద బలహీనత. అందుకే ఉపాసనా బలంతో లోపల చూడగలగాలి. దాన్ని అంతర్ముఖము అంటారు. అందుకని అంతర్ముఖం పొందాలి అంటే బయటకి కనిపిస్తున్న నీ రూపాన్ని ఒకసారి కాదు, వంద సార్లు కాదు, పదే పదే నమస్కరించాలి. అందుకే పునశ్చ మళ్ళీ, భూయోపి మళ్ళీ అన్నాడు. భూయహాన్న పునహాన్న అంతే, మళ్ళీ మళ్ళీ అని నమస్కరిస్తున్నాం. వయస్సవాం ముక్తి పదం నమస్తే. అయ్యా స్వామి, నన్ను ముక్తి మార్గానికి మళ్ళించు. నాకెందుకయ్యా ఈ ముక్తి మార్గం? ఈ భౌతికమైన లోకాలలో ఏం సుఖాలున్నాయి? ఇక్కడ ఏం బాగుకుంటాం? ఇక్కడ ఏది సుఖం లేదు. ఉంది అనిపిస్తుంది, కావాలనిపిస్తాయి అన్ని. పరదోష కథ ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ నాకు వద్దు, నాకు ఇతరులలో చెడ్డొద్దు, ఇతరమైన లౌకికమైన సుఖాలు వద్దు, ఈ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఈ కుటుంబాలు ఈ బంధాలు ఇవే వద్దు, నాకు నీ పాదపద్మాలు ఆశ్రయించుకొని మోక్షం పొందాలన్న ఒక్క కోరిక తప్ప మరొకటి లేదు. ఆ మోక్షం ఎంత తొందరగా ఇప్పిస్తావని ఇష్టం. ఏవం నమస్యతస్తస్య మహర్షేర్భావితాత్మనః ప్రత్యక్షతాం గతో దేవః స్వయం చక్రగదాధరః. ఇలా ఆ పరమాత్మని మనసారా కోరుకున్నాడు. నిజమైన భక్తి ఇందులో సందేహంలా. స్తోత్రాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు ఎలాగో స్తోత్రం చేస్తాం. ఉద్యోగం రావాలను, కూతురు పెళ్ళి అవ్వాలను, లేకపోతే తర పెళ్ళి అవ్వాలను, కోరికలు ఉంటాయి కనుక. కోరికలు ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి దేవుడికో నమస్కారం చేస్తాడు. కోరికలు తీరాక దేవుడు లేడు, దెయ్యం లేడు, ఇదంతా నా స్వయం కృషి అంటాడు. కానీ ఆర్తితో భక్తితో చేసేవాడికి ఈ కోరికలతో సంబంధం ఉండదు గనక నిత్యం నువ్వే దిక్కు, నాకు వేరే ఇవ్వద్దు, నిన్ను ఆశ్రయిస్తున్నావు అంటాడు. అది నిజమైన భక్తి. అలాంటి నిజమైన భక్తితో అదే మనసారా అంటే అదనమాట. ఆత్మనః భావిత, మనస్ఫూర్తిగా మానసికంగా స్తోత్రం చేశాడు. ఈ ఆత్మనః భావిత అండంలో ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. పదే పదే అవడానికి మనస్ఫూర్తిగా అంటున్నాం, కానీ ఈ మనస్ఫూర్తిగా సృష్టి అంతా ఉంది. పక్కవాడు ఏదో దండం పెట్టుకుంటే మంచి అని చెప్తే వచ్చిందట ఒక ఆవిడ పీఠానికి, అంటే ఆవిడకి మనస్ఫూర్తిగా రాల, పక్కవాడ వల్ల వచ్చింది. కోరిక తీరితే సంతోషం తీరకపోతే తిట్టుకుంటాం, అక్కడ మనస్ఫూర్తి లేదు. పోనీ అది కాదు, తనంత తానే భక్తితో వచ్చిన కాసేపైన జపం చేస్తూ ఉంటే మనసు నిలబడుతుందా అంటే ఈ కాసేపట్లో మళ్ళీ ఇంటి దగ్గర సీరియల్స్ టిఫిన్లు అన్నీ గుర్తుకొస్తాయి. సందేహం లేకుండా అనుక్షణం ఏదో ఒక ఆలోచన రాకుండా పూర్తిగా ఆ జపమాల పుచ్చుకున్నప్పుడో లేక భగవంతుడికి ఎదురుగుండా ఉన్నప్పుడో లేక గురు సన్నిధానంలోనో పురాణం వింటున్నప్పుడో అదే గుర్తొస్తుంది నాకు, ఇంకేం గుర్తుకు రావట్లేదు అని వాళ్ళు ఎవరినో ఒకటి చేస్తాడు నిజాయితీగా ఒప్పేసుకున్నారు. ఈ న్యాయం కూడా అంటే ఖచ్చితంగా మనందరికీ జపం చేస్తున్నప్పుడో పురాణం వింటున్నప్పుడో కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నప్పుడో